முனிமகிலஜனோத்தாரணாயாவதீர்ணம் பூர்ணார்யம் யாமுனேயம் முனிவரமததௌ ராமராஜீவநேத்ரௌ வந்தே நாதம் முனீந்திரம் வகுளதரசமூநாத லக்ஷ்மீ முகுந்தம். பகவத் பந்துள்ளர, ஸ்ரீமத் பரமஹம்ச பரிவிராஜகுலு, உபய வேதாந்த பிரவர்த்தகுலு, அஸ்மதாச்சாரியு ஸ்ரீ 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 திருதண்டி ஸ்ரீமன் நாராயண ராமானுஜ ஜிஆர் சுவாமிவாரி சன்னிதானంలో ఈ పరమ పదోత్సవాన్ని మీరంతా జరుపుకుంటున్నారు. ఉత్సవం అనే శబ్దం దాంట్లో చేరి ఉంది. ఉత్సవం అంటేనే ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమ విశేషం అని మనకి పాంచరాత్రాగమ శాస్త్రం చాలా అందంగా నిర్వచనం ఇస్తుంది. సవహ సాంసారికం దుఃఖం. సవ అంటే సంసారానికి సంబంధించి ఒక దుఃఖం మనకు ఎప్పుడు ఉంటుంది. ఉత్తరంతి మనీషిణ, ఎలాంటి కార్యకలాపం వల్ల ఈ సంసార దుఃఖాన్ని తరిస్తారో అలాంటి కార్యక్రమ విశేషం ఉత్సవం. కనుక ఆనందించదగినటువంటి ఒక విశేషం, ఆ విశేషమైనటువంటి కార్యక్రమం. మన భగవద్ రామానుజ సిద్ధాంతంలో వారికి అభిమాన పాత్రులమై వారికి సంబంధికులము అని తెలుసుకుంటే మనకి చాలు. మనం అన్నీ చేయలేకపోయినా అలాంటి సంబంధం ఉంది ఆళ్వార్ ఆచార్యుడిదని తెలుసుకోవాలి. భగవద్ రామానుజ యొక్క సంబంధం చాలా విశేషం. మూకాంధానపి అంటారన్నమాట. ఎలాంటి యోగ్యత లేని వాళ్ళకి కూడా సంబంధం ఉంది అని తెలిస్తే తరింపజేసేటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు. అలాంటి భగవద్ రామానుజులు ఎప్పుడూ అంజలి ముద్రతో ఉంటారు. అక్కడక్కడ జ్ఞానముద్ర. ఉభయ విభూతుల యొక్క చావి మొత్తం భగవద్ రామానుజుల చేతులు పెట్టేసి రంగనాథ స్వామి ఉడయవరు అని పేరిచ్చేశాడే. అలాంటి భగవద్ రామానుజులు కూడా ఏం కోరుతున్నారు, ఏం ప్రార్థిస్తున్నారు అన్నప్పుడు మనవాళ మహామునులు చాలా అందంగా మనకి చెప్పారు యతిరాజ వింశతిలో చివరి చివర. శృత్యగ్ర వేద్య నిజ దివ్య గుణస్వరూప ప్రత్యక్షతాం ఉపగత స్త్రీహ రంగరాజ వస్య సదా భవతితే యతిరాజ తస్మాత్ సక్త స్వకీయ జన పాప విమోచనే త్వం. మన పాపాలని మనం పోగొట్టుకోలేము, భగవద్ ఆశ్రయణం చేసిన భగవంతుడు సర్వ స్వతంత్రుడు. కనుక ఒక్కొక్కసారి ఆయన కూడా ఆలస్యం చేయవచ్చు, మరొకటి చేయవచ్చు. ఆయన అడగడానికి ఎక్కడ ఎవరు ప్రశ్నించడానికి వీలు లేదు, స్వతంత్రుడు కనుక పరమాత్మ. భగవద్ రామానుజు లాంటి మహానుభావులకి, అలాంటి ఆచార్యుడికి లొంగి ఉంటాడు. మొత్తం ఆచార్య కులానికి ప్రధానమైనటువంటి నాయకమణి ఆచార్య శేఖరు భగవద్ రామానుజులు. కనుక తస్మిన్ రామానుజార్యే గురు రీతిజ పదం భాతి అని చెప్తారన్నమాట. భగవద్ రామానుజుల తర్వాత మనకి ఒక ఆచార్య పరంపర అందుతూ వచ్చిందంటే భగవద్ రామానుజుల యొక్క అనుగ్రహం. తస్య నాథస్య శేష అని చెప్తారే. అలాంటి సంబంధం చాలా బలమైనటువంటి సంబంధం అనేది ముందు తెలుసుకోవాలి. అలాంటి సంబంధంలో మనం కలిగి ఉండాలి, సంబంధం కలిగి ఉండాలి. అందులో పరంపరించిన వారు మన మందస రామానుజాచార్య స్వామికి సంబంధించిన వారు అని తెలుస్తున్నది. మా అందరికి పాఠాలు చెప్పిన వారు స్వామివారికి, మాకు టేకం గోపాలాచార్య స్వామివారు న్యాయ వేదాంత విద్వాంసులు మహానుభావులు. వారు శ్రీ 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 పెద్ద జీవర స్వామివారు, వారిద్దరు కూడా మాకు ఆచార్యులు. అలాంటి ఆచార్యులు కూడా ఆచార్యులు మందసా స్వామివారు పరమాచార్యులు. మందసా స్వామివారి గురించి ఎంతమంది విన్నారో, ఎలా తెలుసుకున్నారో నేను. గోపాలాచార్య స్వామివారు చాలా విశేషంగా వారిని గురించి చెప్పేవారు. వారిని గురించి ఒక 9 శ్లోకాల్లో చాలా వారి యోగ్యతని ఇముడుస్తూ గోపాలాచార్య స్వామివారు ఆచార్య సంభావన అని పేరు పెట్టి ఒకనాడు తమ బాల్యకాలంలో తాము చదువుకున్న తర్వాత శ్రీభాష్య గ్రంథాన్ని సేవించిన తర్వాత ఆచార్య సంభావన అనేటువంటి ఒక శీర్షకం పెట్టి 9 శ్లోకాలు రాశారు. దక్షిణ భారతానికి చెందిన కాంచీపురం అనంగరాచార్య స్వామి లాంటి మహావిద్వాంసులు కూడా చాలా గొప్ప న్యాయ విద్వాంసులు, న్యాయ వేదాంత విద్వాంసులు. మందసా స్వామివారిని గురించి తమ పత్రికల్లో, తమిళ పత్రికల్లో రాసి ఉన్నారు. సహజంగా ఉత్తర భారతంలో కాశీ వారాణసి అంటే విద్యకి చాలా గొప్ప కేంద్రం. మరొక చోట నుంచి ఇంకోటి వచ్చి మనకేమైనా ఉపదేశిస్తున్నారు అంటే వాళ్ళు పెద్దగా ఒప్పుకునేవాళ్ళు కాదు. అలాంటి గొప్ప కేంద్రం వారాణసి కూడా వెళ్ళి ఒక 2 మహానుభావులు అక్కడ వాళ్ళని జయించి మళ్ళీ దక్షిణ దేశానికి వచ్చినట్టు మనకి ఒక రికార్డు ఉంది. ఒకరు మనకి మందసా రామానుజాచార్య స్వామివారు, న్యాయ వేదాంత శాస్త్రాల్లో చాలా చాలా గొప్ప విద్వాంసులు. వారు శ్రీ పెరుంబూడూరులో ఉండి కుండలీ స్వామి అని ఉండేవారు అనమాట. మన ఈ ప్రాంతం నుంచి వెళ్ళి వారు అక్కడ స్థిరపడిపోయారు. అక్కడే అధ్యయనం చేసి తమ ఆచార్యుల ఆజ్ఞ ప్రకారం మళ్ళీ ఇటు రాకుండా అక్కడి నుంచి శ్రీభాష్యాది గ్రంథాలు, ఉభయ వేదాంత గ్రంథాల్లో విద్వాంసుల్ని తీర్చిదిద్ది వారు పంపిస్తుండేవారు. అలాంటి వారిలో మందసా స్వామివారు చాలా చాలా ఉత్తములుట. మిగతావారు ఆ కుండలి స్వామి వారి దగ్గర శ్రీభాష్య గ్రంథాన్ని సేవించుకుని వెళితే వారందరూ నాకు ఉపకారకులు అని వారు చెప్పేవారుట. మందసా స్వామి వారు నాకు మహోపకారులు అని చెప్పేవారుట. శ్రీభాష్య గ్రంథానికి వ్యాఖ్యానం ఉంది, శృత ప్రకాశిక అని సుదర్శన భట్టర్ అనేటువంటి మహానుభావులు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానం. అలాంటి వ్యాఖ్యానంతో సహా అక్షరశ వారు సేవించుకున్నారుట. అలాంటి గొప్ప మహానుభావులు కాశీ వెళ్ళి అక్కడ ఉండేటువంటి పండిత మండలిని కూడా శాస్త్రార్థంలో జయించి వచ్చిన వారు, వాదనలో జయించిని వచ్చిన వారు. మందసా రామానుజాచార్య స్వామి వారు ఒక రికార్డు ఉంది. అలా ఎన్నెన్నో గ్రంథాలున్నాయి, పెద్దలు మహానుభావులు చెప్తుంటారు. పాత వారు గోపాలాచార్య స్వామి వారు స్వయంగా రాశారు, చెప్పేవారు. అలాగే గాది అనంతాచార్య స్వామి ఒక మహానుభావులు ఉండేవారు, చాలా చాలా శాస్త్ర గ్రంథాలు వారు కూడా రాశారు. అలాగే వారు కూడా కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉండే పండితుల్ని జయించి వాళ్ళు చాలా గొప్ప విద్వాంసులని అనిపించుకున్నటువంటి మహానుభావుల యొక్క రికార్డు ఉంది. గోపాలాచార్య స్వామి వారు లాంటి మహానుభావులు, మహావిద్వాంసులు మొత్తం భారతదేశం తిరిగి ప్రచారం చేసినటువంటి వైదిక సిద్ధాంతాన్ని చాటి చెప్పినటువంటి మన పరమ పూజ్యులైనటువంటి ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారు, పెద్ద స్వామివారు కూడా ఆచార్యులు, మందసా స్వామి వారు. అలాంటి వంశ పరంపరలో ఉండి వారికి వారితోటి మనకి సంబంధం ఉంది, మనం తరిస్తాం అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి విశ్వాసం ఉన్న చాలు. బరబరముని సంబంధి సంబంధి సంబంధిన అని చెప్తారన్నమాట. అలాంటి పూర్వాచార్య యొక్క సంబంధం మనకి ఉంది అని తెలుసుకున్న తరించడానికి చాలా మంచి ఉపాయం. కానీ మనకంటూ ఒక పరంపర ఉంది, సంప్రదాయం ఉంది, చాలా గొప్ప వాంగ్మయం ఉంది. అలాంటి వాంగ్మయం నాథమునుల దగ్గర నుంచి ప్రారంభించి విశేషంగా మనకి రెండు ధారల్లో సాగాయి, ద్రవిడ వేదం వేదాంతం, సంస్కృత వేదాంతం అని. ఆ రెండింటికే ఉభయ వేదాంతములు అని పేరు. అలాంటి ఎన్నెన్నో మన గ్రంథాలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవాలి అని కూడా చెప్పారు భగవద్ రామానుజులు. ఒకవేళ తెలుసుకోవడానికి అలాంటి మన యోగ్యత లేనప్పుడు ఎలాంటి వికల్పాలు అని కూడా భగవద్ రామానుజులు మనకి ఎన్నెన్నో విషయాలు చెప్తూ, యద్వా భాగవతాభిమాన వసతి అని తమ చివరి సందేశంలో పరమ భాగవతులైనటువంటి జ్ఞానులు ఇతను మావాడు అని వారి యొక్క అభిమానాన్ని సంపాదించిన చాలు. భగవంతుడు తన సంబంధి సంబంధి సంబంధికులు అలాంటి వాళ్ళు చాలా గౌరవిస్తారు, ఆదరంగా స్వీకరిస్తాడు. కనుక అలాంటి వైష్ణవ పరంపరలో భగవద్ రామానుజుల సిద్ధాంతంలో పరంపరలో మనం ఉండి అలాంటి రామానుజుల యొక్క పేరుని వారి ఆచార్యత్వాన్ని నమ్ముతూ మనం ఉంటున్నామంటే అలాంటి దీక్ష కలిగి ఉన్నటువంటి మనం అందరికీ కూడా దొరికేది భగవత్ సన్నిధానమే. అర్చిరాది మార్గం ద్వారా వెళ్ళి భగవత్ సన్నిధానంలో నిరంతరమైనటువంటి కైంకర్యం, తేనైవ ధన్య కుమాన్ అన్నట్టుగా అలాంటి పరంపరించినటువంటి వాసుదేవాచార్య స్వామికి భగవత్ సాన్నిధ్యంలో నిత్య నిరంతరమైనటువంటి కైంకర్యం, పెరుమాళ యొక్క సేవ లభించాలని ప్రార్థిస్తూ జయ శ్రీమన్నారాయణ.
జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మేము విజయవాడలో ఉండేటప్పుడు మాకు శ్రీమాన్ ఈ వాసు గారు ఫోన్ చేశారు. వారి సోదరులు ఇలాగ ఆచార్య శ్రీచరణ సన్నిధానానికి చేరారు. ఆ వ్యక్తి ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్. పరమపదోత్సవం జరుగుతోంది, మీరు కూడా వస్తే బాగుంటుంది. మాకు ఈ బాబు తెలుసును, కానీ క్లోజ్ ఇంటిమసీ లేదు మాకు. మాకు వాసు గారు, ఈ వాసు గారితో ఇంటిమసీ ఉంది. మందస ఆలయాన్ని పునరుద్ధరణ చేసిన తర్వాత ఆలయ ప్రతిష్టా కార్యక్రమం జరిపే సందర్భంలో మాకు ఈ వాసు గారు చాలా దగ్గరయ్యారు. మేము కూడా మందసా స్వామి వారి యొక్క ముని మనవలం కనుక మా ముత్తాత గారి సేవలో మేము కూడా పాల్గొంటాము అని వారు పాల్గొనడం జరిగింది. ఇప్పటిదాకా దాన్ని వారు అలాగ కంటిన్యూ చేస్తున్నారు. హీఈస్ వన్ ఆఫ్ ది పర్సన్స్ ప్రమోటింగ్ దట్ సర్వీస్ ఆఫ్ ది టెంపుల్. చాలా అదృష్టం అలాంటి వారి యొక్క దేహ సంబంధం ఏదో ఒక రకంగా కలిగి ఉండేటటువంటి వ్యక్తి చిరంజీవి ఈ వాసు ఇవాళ అతని యొక్క పరమపద ఉత్సవాన్ని మీరందరూ కలిసి జరిపిస్తున్నారు. ఇప్పుడే చెప్పారు మా కృష్ణమాచార్య స్వామి, దీన్ని పరమపద ఉత్సవము అని అంటాం. ఇది కేవలం సంస్మరణ సభ లేకపోతే మరొకటో అనం మనం, మిగతా వాళ్ళైతే అలా అంటారు, కానీ మనం అట్లా అనం. దీన్ని పరమపద ఉత్సవము అని అంటాం. ఎందుకని అంటాం అట్లాగా? ఎందుకని? భగవత్ సన్నిధి అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు? భగవంతుడు ఉండే చోట ఎక్కడ? ఎక్కడ? వెరీ మచ్ కండిషన్డ్ ఇన్ ద హార్ట్, బయటికి రాకుండా అంతటా ఉంటాడు భగవంతుడు. చోట ఎక్కడ? అంతటా. మరి అంతటా ఉండేవాడు దగ్గర కొత్తగా చేరడం అండి. పరపదించిన వాడు కొత్తగా ఇవాడు వెళ్ళి చేరాలా? ఇప్పుడు మనం కూడా భగవంతుడితో లేమేంటి ఉన్నా? మళ్ళీ అక్కడ కొత్తగా వెళ్ళి ఏమైనా చేరాలా? ఇవాళ అవసరమా? అంటే మనం ఇక్కడ వచ్చేటట్టు చేసేది ఏమిటి? కర్మ బంధం, నాట్ కర్మ, ద కనెక్షన్ విత్ కర్మ. మనని ఇక్కడ మళ్ళీ బాడీస్లోకి వచ్చేట్టుగా చేసి 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 మళ్ళీ ఈ సైకిల్లో మనకి తిప్పేది ఏది? కర్మ బంధం. ఎప్పటి నుంచో వస్తూ ఉండే కర్మ బంధం అని తిప్పుతోంది. ఈ బాడీ పోతే ఇంకో బాడీ వస్తుంది, అది పోతే ఇంకో బాడీ వస్తుంది, అది పోతే ఇంకో బాడీ వస్తుంది. బాడీస్తో కనెక్షన్ అనేది పర్మనెంట్గా మనకు ఉండేటట్టు చేసేది కర్మ బంధం. మనం కోరుకోవాల్సింది ఏంటి? ముక్తి. అంటే పైకి. ఎక్కడ పైకి? ఎంత పైకి? మనం కోరుకునేది ముక్తి అంటే విడుదల అని అర్థం. ముక్తి అంటే విడుదల, రిలీజ్. రిలీజ్ ఫ్రమ్ వాట్? దట్స్ ఇట్. మన మోక్షము లేక ముక్తి అనే దానికి అర్థం కర్మబంధం నుంచి విడుదల. ఇది మనం కోరుకునేది. మనం కోరుకునేది అదే. వెళ్ళిన వాళ్ళకైనా జరగవలసింది ఇదే అని మనం కోరుకుంటాం. ఇప్పుడు మనకందరికి కర్మబంధం విడుదల వచ్చిందా? మనకి లేదా? ఆకలిస్తుంది కదా, దాహం కూడా వేస్తుంది కదా. ఇంకా కొంచెం ఎక్కువసేపు కూర్చోబెట్టారనుకోండి ఇక్కడ, లేదు ఇంకో గంట ఆలస్యంగా మేము వచ్చామనుకోండి. అంటే మనకి కర్మబంధం వదలలేదు ఇంకా. మన ఇంకా బంధం ఇక్కడ పట్టే ఉంది. మనం కోరుకోవాల్సింది ఆ బంధం నుంచి విడుదల కోరుకుంటున్నాము. మోక్షం కోరుతున్నాడు అన్న అదే అర్థం, ముక్తి కోరుతున్నాడనే అర్థం అదే. జీవుడికి అల్టిమేట్గా లక్ష్యం ఏమిటి అని అడిగితే కూడా దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ద సోల్. కర్మబంధము తొలగవలే. అది ఇక్కడ దొరికితే ఇక్కడ, అక్కడ దొరికితే అక్కడ, ఎక్కడ దొరికితే అక్కడ. మనకి ఇక్కడక్కడ అక్కడిక్కడికో ఏదో ఊరికి పోవాలని కోరిక అయితే మనకేం లేదు. అందులో కూడా నాకేమీ కోరిక లేదనే అంటారు మన పూర్వ ఆచార్యులు. మోక్షేపి నమే అభిలాష, నాకు దాంట్లో ఏం పెద్ద కోరిక ఏం లేదండి. మరి ఏమిటి కోరుకునేది? కులశేఖర ఆళ్వారు చెప్పారు మనకి, అవధీరిత శారదార విందౌ చరణౌ తే చింతయామి. ఎప్పుడున్నా నేను కోరుకునేది ఒకటే, నీ పాదారవిందాల మీద ఉండేటటువంటి దృష్టి శ్రద్ధ అది నాలో తొలగకుండా ఉండేటట్టు చేయి. నువ్వు నన్ను ఎక్కడ పెడితే నాకేం, నువ్వు ఎక్కడ ఏ ఊళ్ళో పెట్టుకుంటే నాకేం? ఏ ఊరు నీది కాదు కనుక. మనం అనుకునే నరకం అయింది కదండి, భగవంతుడి కాదా? స్వర్గం భగవంతుడిది కాదా? అన్నీ ఆయనవే కదా, ప్రతి ఊరు ఆయనదే. అంటే అతను ఏ ఊళ్ళోనూ నన్ను పెట్టుకుంటావు, దివివ భూమివ మమాస్తు వాస నరకేవ. నువ్వు నరకంలో పెట్టుకుంటే నాకే, స్వర్గంలో పెట్టుకుంటే నాకే, ఈ భూమి మీద పెట్టుకుంటే నాకే. నాకు ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ వేర్ యూ కీప్ మీ. మరేం చేయమంటావు అయితే? నీ పాదముల యొక్క స్మరణ నా మనస్సులోంచి ఎప్పుడు తొలగకుండా ఉండేటట్టు నువ్వు చేయి. ఆ తర్వాత నేను ఇష్టం వచ్చినాడు మారేసుకున్నా తింటే. నీ పాదస్మరణ నాలో కలిగితే అక్కడ నరకం ఎందుకు వస్తుందండి? అక్కడ స్వర్గం ఎందుకు వస్తుంది? మిగతావి ఎందుకు వస్తాయి అక్కడికి? స్వర్గం అంటే కూడా ఒక బంధం, నరకం అంటే కూడా ఒక బంధం. అవి రెండు బంధాలే. ఒకటి బంగారంతో బంధం, ఒకటి ఇనుముతో బంధం. ఉన్నావు బంధం రెండు సమానమే కదా. ఏగులసైనా కట్టి పారేయడానికి రెండు ఒకటే. సో మన వాళ్ళు స్వర్గం కావాలనో లేకపోతే మరొకటి కావాలనో కోరలేదు. నీ పాదస్మరణ ఎక్కడ నాకు తొలగకుండా ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి నన్ను పెట్టు, ఆ తర్వాత నీ ఇష్టం. ఇది అడిగారు మనకి కులశేఖరులు అనేటటువంటి ఆళ్వార్లు. అయితే దాన్ని మనకి ఎప్పుడు నిరంతరం ఉండేటట్టుగా చేసేది ఆచార్యులు కనుక ఆచార్య సంబంధాన్ని మనం కోరుకుంటాం. ఇది మనకి శబరి నేర్పించి పెట్టింది. రాముడు ఎదురుకుండా వచ్చాడు. ఏమా బాగున్నావా, అన్నీ బాగా జరుగుతున్నాయా అన్నాడు ఆయన. అంటే బాగానే జరుగుతున్నాయ్యా, నీ నిత్య సేవ బాగా జరుగుతోందా, నీ ఏ లోపాలు లేకుండా ఉన్నావా అంటే చక్షుషాతవ సౌమ్యైన పూతాస్మి, నీ తల్లకి చూపు పడింది కదా, ఇంకా నాకేమిటి లోపాలు ఏమంటాయి, అన్నీ శుభ్రంగా తీరిపోయాయి, ఐఎమ్ ప్రెటీ ఓకే అని చెప్పింది ఆవిడ. సరే చాలా సంతోషం, మరి నాకు ఇక్కడ ఏమంటే చూపిస్తావా, నీ దగ్గరికి వచ్చాను కదా అన్నాడు. రా చూపిస్తాను అని తీసుకెళ్ళి మొత్తం అన్నీ చూపించింది. తన గురువు గారికి గురువు గారు మతంగా మహర్షి అని ఉండేవాడు ఆయన. ఆయన గారు వార్ధక్యం వస్తే అన్ని నదులకే వెళ్ళి స్నానాలు చేసే ఓపిక ఉండేది కాదు, కనుక నదులన్నీ ఆయన దగ్గరికి వచ్చాయి. ఆయన ఆశ్రమంలోనే ఒక పెద్ద పుష్కరిణి, అందులో మొత్తం నదులన్నీ వచ్చి చేరాయి. అక్కడే స్నానం చేస్తుండేవాడు ఆయన. అంత గొప్ప మహానుభావుడు, చూడ నీళ్ళు, మా గురువు ఇక్కడే స్నానం చేసేవాడు అంటే చూశాడు ఎంత క్రిస్టల్ క్లియర్. అందులో క్రింద ఉండేటటువంటి ఇసుక రేణువులు కూడా స్పష్టంగా కనిపించే అంత క్లారిటీ ఉంది. దీన్నే మేము మెయింటైన్ చేయట్లేదు, ఏదో చేస్తున్నాం అనుకుంటున్నావేమో నో. ఇందులో మేము ఈ కెమికల్స్ ఆ కెమికల్స్ వేసి దీన్ని ఏమీ మేము ప్యూరిఫై చేయటం లేదు. మా గురువు గారి యొక్క సంబంధ విశేషం చేత ఆ ప్యూరిటీ ఇవాళకి మెయింటైన్ అవుతాం. దా ఒకసారి అట్లా చూపిస్తా అని అక్కడ ఒక యాగశాల ఉంది, అందులో అగ్నిహోత్రం వండుతోంది. చూపించింది అది ఏమిటో తెలిసిన అంటే అగ్నిహోత్రం చేయకపోతే నువ్వు రోజు చేస్తున్నట్టున్నావే, నేను చేయడం కదా, మా గురువు గారు చేసుకునేవారు రోజు. మా గురువు గారు వెళ్ళి 13 సంవత్సరాల 1 నెల అయింది ఇప్పటికి. 13 సంవత్సరాల 1 నెల నువ్వు అడవిలోకి వచ్చావు కదా, అప్పుడే చెప్పారు మా గురువు గారి యొక్క శిష్యులు, మేము కూడా ఉందామని ఉంది మాకు రాముడు వచ్చేదాకా ఇక్కడికి, కానీ మా దేహాలు పరిమిట్ చేయటం లేదు మమ్మల్ని ఇక్కడ ఉండడానికి. అంచేత శబరి మేము వెళుతున్నాం, నువ్వు మాత్రం ఉండి మన గురువు గారి వైభవం వీరికి చూపించి రాముడికి, ఆ తర్వాత రా అని వాళ్ళు వెళ్ళిపోయారు. నేనేం చేసేది ఏం కాదు, నేనే రోజు దాంట్లో పట్టుకొచ్చేవో కొన్ని సమిధులు గట్రా వేయడం లాంటివి ఏం చేయటలా, కానీ మా గురువు గారి యొక్క ప్రభావం చేత అగ్నిహోత్రం ఇవాళకి ఆరకుండా వెలుగుతుంది. ఆ పైన ఆరేసిన బట్టలు ఉన్నాయి చూసా, ఇదివరకు పైన ఆరేసుకునేవారు బట్టలు ఇండ్లలో ఎట్లా, ఓ దండెం కట్టి ఓ కర్ర పట్టుకొని దాన్ని దాని మీద వేసి అలా దాటితే అది అలాగ ఆ కర్ర అంతా మొత్తం ఆరి చక్కగా దాని మీద ఉండేది, మడిగా ఉండేవి. ఆ వస్త్రాలను చూపించింది లోపలికి, ఇంకా తడిగానే ఉన్నాయి. శాస్త్రాలు చూసావా?
చూసా.
ఏం తెలుస్తోంది నీకు? అంటే నువ్వు ఇందాకనే పాపం మడి కట్టుకున్నట్టున్నావు, తడి బట్టలు ఆరేసుకున్నట్టున్నావు, నీ మొహంలో ఉందాయా? నేను ఆరేసింది కాదు, ఇది నా బట్టలు కాదు, మా గురువుగారి వస్త్రాలు. 13 సంవత్సరాలకు పూర్వం వారు ఆ తడిపి ఆరవేసుకున్న వస్త్రాలు అవి ఇప్పటికీ ఇంకా అలాగా తడిగా పవిత్రంగా ఉన్నాయి. ఇంకా కొంచెం రా, ఆ పక్కన పూజామందిరం ఉంది, ఇక్కడ చూద్దు. కానీ నువ్వు రోజు పూజ కూడా చేసుకుంటున్నావే, నిత్య ఆరాధన. ఏమదృష్టవంతురాలు బాయ్, నేను చేసే ఆరాధన కాదు బాయ్, మా గురువుగారు వేసిన పుష్పాలు అవి, 13 ఏళ్ల క్రితం పుష్పాలు. కానీ ఇప్పటికీ ఫ్రెష్గా ఉన్నాయి, ఇప్పటికీ నిగనగలాడుతున్నాయి. వాటిలో ఉండేటటువంటి ఆ ఫ్రెష్నెస్, నైగనిగ్యం అంటారు, అది ఇప్పటికీ చెదరకుండా ఎట్లా ఉందో చూసావా? ఇది మా గురువు గారి గొప్పతనం. చూసావా లేదా మొత్తం ఇదంతా? ఇప్పుడు చూశాను. మరైతే నాకు పర్మిషన్ ఇంక నేను వెడతాను. అంటే ఎక్కడికి, అంటే ఎక్కడికేమిటి? ఏ పాదాలని ఆరాధన చేయడం వల్ల నేను ఇంత ప్రభావాన్ని, ఆ ఆచార్యులకు అనుగ్రహాన్ని పొందగలిగానో ఆ పాదాల సన్నిధానం దగ్గరికి పెడతా. నువ్వే పెడతావా? నేను పర్మిషన్ ఇవ్వక్కర్లేదా? నన్ను పర్మిషన్ అడిగారు అప్పుడు మా ఋషులు, శరభంగుడు అనేటువంటి మహర్షి మొదలైన వాళ్ళంతా నన్ను పర్మిషన్ అడిగితే అప్పుడు నేను సరే వెళ్ళండి అన్నా. జటాయు పక్షికి నేను పర్మిషన్ ఇచ్చా. మయాత్వం సమనుజ్ఞాత గచ్చ లోకాన్ అనుత్తమాన్ అనా. మరి నేను అనక్కర్లేదా? అలాగే నువ్వేం చేయక్కర్లేదే నాకు. మా గురువుగారి పాద సంబంధం చాలు నాకు, అది నన్ను తరింపచేస్తుంది. దానితోటే, దాని ప్రభావం వల్లనే నేను ఆచార్య సన్నిధానానికి చేరగలను. మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? నాకెందుకు చూపించావు ఇదంతా? అంటే మరి నేను అక్కడ ఎవడేదా, మా గురువుగారు అడగరా ఏమిటి నన్ను? ఏమమ్మా, రాముడు వచ్చాడా? రాముడు కానీ చూపించావా? రాముడు ఏమన్నాడు నువ్వు అన్ని చూసిన తర్వాత అని అడుగుతారు కదా, మరి నేను చెప్పాలి కదా, అందుకే చూపించాను. ఇప్పుడు ఇవన్నీ నువ్వు చూసావు కదా, మా గురువుగారు ఎంత గొప్పవారో నీకు అర్థమైందా? అంటే బాగానే అర్థమైంది. మరి నువ్వు అర్థమైందంటే అప్పుడు నేను పెడతాను. అంటే అర్థమైంది అండం కాదయా, కాగితం మీద రాసి ఇయ్యండి, ఒక చిన్న స్లిప్ కూడా రాసి ఇయ్యి, మరి నేను వెళ్ళాక మా గురువుగారికి ఎవిడెన్స్ చూపించాలి కదా, అంటే రాసి పెట్టు. నీకు ఎవిడెన్స్ కూడా కావాలి, నీకు ఒక చీటీ కూడా కావాలి నీకు. అంటే మరి లేకపోతే ఎట్లా గురువుగారితో చెప్పేది? సరే పాపం ఓ పేపర్ తీసుకున్నాడు. పేపర్ అంటే ఆ రోజుల్లో పేపర్ ఎక్కడ ఉంది? అంటే భూజ వక్ష వృక్షాలు ఉన్నాయి అక్కడ. భూజ చెట్లకి ఈ పైన స్కిన్ ఉంటుంది, దాని మీద బెరడు, ఆ బెరడుని తీస్తే పేపర్స్ లాగా వస్తుంది అన్నమాట. ఆ పక్కన బత్సాలి పళ్ళు ఉన్నాయి, చక్కగా వాటితోటి రాయొచ్చు. ఇదివరకు మా చిన్నప్పుడు బత్సాలి పళ్ళతో ఇంకు చేసుకుని ఏప్రిల్ కొట్టేవాళ్ళు. ఇంకులా ఉంటుంది అది, బ్లూ కలర్లో ఉంటుంది, వైలెట్ వైలెట్ కలర్లో ఉంటుంది అది. ఆ రంగుతోటి ఆ పండు రాస్తాయి. సరే ఆ పక్కన ఓ లత్త ఉంది, ఆ లత్త మీద పళ్ళు ఉన్నాయి, అవి తీసుకున్నాడు. సరే భూజపత్ర ఆకు ఒకటి తీసుకున్నాడు, దాని మీద రాశాడు. ఏం రాయమంటావు అన్నాడు. ఏం రాయమంటావు, నీకేమనిపించిందో రాయి. అంటే నాకు నువ్వు బాగానే చేసావో అనిపించింది, రాయి. నేనేదో చెప్పి నీ చేత రాయించడం ఏమిటా? ఏదైనా ఇదే మ్యాచ్ ఫిక్సింగ్ ఏం కాదు ఇది. సో డూ ఇట్ వెల్, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ రైట్ ఇట్ ఆన్ ద పేపర్. సరే అతను పూజిత, పూజ అందుకొనేను. చదువుకున్న పిల్లాడువేనా? నువ్వేదో బాగా చదువుకున్నావు అనుకున్నాను నేను, ఏదో మీ వశిష్ఠుడు గారి శిష్యుడు అనుకున్నాను నేను, ఏదో రకాలు బాగా ఒక చదువు కట్టిన చెప్తారు కాబోలు అని అనుకున్నాను. పోనీ విశ్వామిత్రుడు కూడా నీ గురువు గారు నాకు తెలుసులే, ఆయన ఏదో బాణాలు వీణాల గురించి చెప్పాడు తప్ప నీకు అక్షరాల గురించి చెప్పలేదు కదా. అక్షరాల గురించి చెప్పిన వాడు వశిష్ఠుడు కదా, అంటే బాగానే చెప్పుకుంటాడని అనుకున్నాను నేను. ఏంటి మరి ఇంత పూర్తిగా మాకంటే అన్యాయంగా ఉన్నాడే ఏమంటే అని అంటున్నాం. పూజితా పూజింపబడాను, అరే ఎవడు పూజింపబడాను, ఎక్కడ పూజింపబడాను, ఎలా పూజింపబడాను, ఎవరి ద్వారా పూజింపబడాను, కర్తాకర్మకి వాక్యం రాయించాలి కదే నీకు. వానకాలం చదువుల్లో ఉన్నాయి ఇవన్నీ రాయవయా, నేనే రాయమంటా. పాపం ఆయన పేపర్ తీసుకుని దాని మీద శబరియా పూజిత రామ శబరి యొక్క పూజలని అందుకొని శబరి చేత పూజింపబడెను రాముడు. అయ్యా సన్నాసేవడ రాయవా, అదే బలరాముడో తెలియదు, ఏదో సాపాటు రాముడో తెలియదు, ఏ రాముడో తెలియదు రాయి అంటే ఓ శబరియా పూజిత రామ దశరథాత్మజ. నేను తృప్తి కలగలేదా నీకు, ఇవిడేం చేయలే అంటే పాపం బాగుండదేమో అని ఏం చేయించినట్టు లేకపోతే అని వాల్మీకంలో ఏం లేదు కనుక. తర్వాత తులసీదాస్ గారి దగ్గరికి వచ్చాక మన 16వ శతాబ్దం దగ్గర వచ్చేసిందో అది 17.5 లక్షల సంవత్సరాలు గడిచిన తర్వాత పాపం తులసీదాస్ గారు ఏదో కాస్త పళ్ళు పెట్టింది, ఇంగిలి పళ్ళనే పెట్టింది కనీసం. తర్వాత ఏం రాజాయి ఆయన కాదు, ఎందుకంటే అవి చేసిందంటూ ఏం లేదు, అన్నీ చూపించింది అంతే. సరే మరి నీకు తృప్తి కలిగిందా లేదా ఇంతకేని? ఇప్పుడు ఇంటికి వచ్చిన వాడిని కాఫీ కూడా ఇవ్వకుండా అన్నీ భోజనం చేసి వచ్చారు కదా, మీరు ఇక్కడ ఏం తీసుకుంటారు, అన్నీ చేసి వచ్చారు కదా అంటే ఏమంటారు అన్న అంటే మరి వెళ్ళండి. మరి తృప్తి కలిగిందా లేదా, నేను బాగానే చేసినట్ట కాదా, బాగా చేసేవారా అది కూడా రాయి. శబరియా పూజిత సమ్యక్, సమ్యక్ అంటే బాగా అని అర్థం. సమ్యక్ రామ దశరథాత్మజ అని రాసేట పాపం ఆయన పేపర్ మీద రాసిచ్చేట. సరే వెళ్ళొస్తాను నేను ఇంకా, అంటే నేనేం చేయాల్సింది ఏం లేదా, చూస్తూ ఉండే చాలు, నువ్వు చూస్తే చాలన్నాయా అని అక్కడ యోగాగ్నిని పుట్టించి ఆ యోగాగ్నిలో తన దేహాన్ని వదిలి ఆవిడ దేవతలు తీసుకొచ్చినటువంటి దివ్య విమానంలో అలా ఆకాశంలోకి వెళ్ళిపోయింది అని చెప్తారు మన పెద్దలు. ఇది శబరికి ఉండేటటువంటి ఆచార్య నిష్ట. ఆ ఆచార్యుల అనుగ్రహం మన మీద ఉన్నట్టయితే అప్పుడు భగవంతుడు కర్మబంధం తొలగడానికి కావలసినటువంటి పాస్వర్డ్ ఏదో దాంట్లో పెడతాడన్నమాట దీంట్లో. ఆ కర్మబంధం తొలగితేనే మనకి ముక్తి కలిగినట్టు లెక్క. ఆ కర్మబంధం తొలగడం అనేదే మనం కోరుకుంటున్నాం, అది ఇక్కడ ఉండగా తొలగితే ఇక్కడే తొలగచ్చు, లేదు అక్కడికి తీసుకువెళ్ళాను తొలగిస్తే స్టిల్ దట్ ఈస్ నైస్. అది కలిగించమని మన ఆచార్యుల ద్వారా భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యడమే ఇప్పుడు మనం చేసినటువంటి ఈయన గోష్ఠి అని అంటే ఆచార్య సంబంధం జ్ఞానం అనుష్ఠానం ఇవై నన్రాహవే ఉడయ నాన గురువై. గురువు అంటే ఇలాంటి ఉంటే వాడు గురువు. జ్ఞానం ఉండాలి, ఆచరణ ఉండాలి, ఇవి రెండు సమపాళ్ళల్లో సాగాలి, అలాంటి వాడు ఆచార్యుడు అవుతాడు. మనందరికీ ఆచార్యులు ఎవరు? రామానుజులు వారు. ఆ రామానుజుల వారి యొక్క సంబంధాన్ని దృఢపరిచి మనకిచ్చినటువంటి వారు మందసస్వామి వారు. మందసస్వామి వారి ద్వారా లభించినది మన పెదజీయ స్వామి వారు. సో ఇంత సంబంధం మనకుంది వెనకాతలే. మన భారతదేశంలో సంస్కృత వేదాంత సంప్రదాయం మనవాళ్ళ మహాముళ్ళ తర్వాత చాలా కాలం సాగి ఉంటుంది, కానీ ఎప్పుడు బ్రేక్ అయిందో మనకి తెలియదు. కానీ ఇట్ వాజ్ బ్రోకెన్ ఎన్నేళ్ల క్రితం వీడున్నాం. నార్త్ ఇండియాలో అయితే పెద్దగా లేనేలేదు, ఇక సౌత్ ఇండియాలో కూడా పెద్దగా ఉండేదేం కాదు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అది లుప్తప్రాయం అయిపోయింది. అలాంటి దాన్ని కుండలం స్వామివారని మన తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి మహనీయులు ఆయన. నిజామాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన. ఆయన వెళ్ళి ఆ ఊళ్ళో ఉండేవారు అక్కడ శ్రీపేరుంపుదూరులో. ఇప్పటికి కూడా వారు ఉన్నటువంటి ఆ గృహం ఉంది అక్కడ. అది మన పెద్దజీయర్ స్వామివారే అది దాన్ని ఎవరో కొనుక్కోవాలని అనుకున్నప్పుడు వారి దగ్గరికి తీసుకుని దాన్ని అలా అట్టబెట్టారు. దాని తర్వాత జీర్ణోద్ధరణ చేసి ఇప్పుడు దాని మీద కుండలం స్వామి తిరుమాళి హై అని రాసి ఉంటుంది. ఆలయానికి ఎదురుకుండా ఉండేటటువంటి వీధిలోనే ఉంది అది. కుండలం స్వామి తిరుమాళి హై అని అంటారు. ఆ కుండలం స్వామి ఆ గృహంలో ఉండేవారట. అక్కడే ఒక పాఠశాల నిర్వహించేవారు. వారు నిర్వహించిన ఆ పాఠశాలలో శ్రీపెరుంబుదూరులోకి వెళ్ళి విద్యాభ్యాసం చేసిన మహనీయులే ఆ తర్వాత కాలంలో, అంటే ఈ మధ్య కాలం దాకా, ఇప్పటి మన దాకా సంస్కృత వేదాంత సత్సంప్రదాయం ఈ లోకంలో ఉండడానికి వీలయ్యే శిష్య వ్యవస్థకి నిర్మాణం చేశారు. అంటే మన ప్రాంతాల్లో ఉండే మన పెద్దజీయర్ స్వామివారు కానీ గోపాలాచార్య స్వామివారు కానీ వీరిద్దరూ మందసా స్వామివారి దగ్గరే నేర్చుకున్నారు, చదువుకున్నారు. మందసా వెళ్ళి అక్కడ ఉండి వారు పాఠం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు వారికి పాప మందసాలో వారు ఉండేవారు కానీ చాలా చిన్న ఇంట్లో ఉండేవారట వారు ఆ రోజుల్లో మందసాలో. ఆలయం బహుశా అప్పటికి బాగా జరుగుతుండే ఆలయమే అయ్యి ఉండొచ్చు అనుకుంటాను. ప్రాబబ్లీ ఇట్ వాజ్ బ్యాక్ ఇన్ 1930s 1931-32 ఎప్పుడో అది. వీరు అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అని మొట్టమొదట అక్కడ ఫలానా మహానుభావులు ఉన్నారు అని తెలుసుకుని అక్కడికి వెళ్ళారు అక్కడ మన పెద్దజీయ స్వామివారు. వెళితే మరి వీరేమో కొంచెం జమీందారు ఫ్యామిలీకి చెందిన వారు. మా గోపాలాచార్య స్వామివారు వీరు వచ్చిన జమీందారు, మన పెద్దజీయ స్వామివారు వారు వచ్చిన జమీందారు. వీరు పొలిటికల్గా అంటే స్వతంత్ర సమర పోరాటంలో ఉండేవారు వీరిద్దరు కూడా. ఆ కార్యక్రమాలు జరుపుతూ ఉండేవారు. 1930s అంటే మనకి 47లో కదా ఫ్రీడమ్ వచ్చింది, దానికి ముందు కాలం ఇది. అప్పట్లో చాలా ఉధృతంగా జరుగుతుండేటటువంటి కార్యక్రమాలు చాలా ఉండేవి. అలాంటి వాటన్నింటినీ కూడా తెర వెనక ఉండి సపోర్ట్ చేసేవారు మన పెద్దజీయ స్వామివారు. ఎవరెవరైతే స్వతంత్ర వీరులు ఉన్నారో, ఈ బాంబ్స్ తయారు చేయడం, చేతి బాంబులు తయారు చేసేవారు ఆ రోజుల్లో, ఈ ఇంగ్లీష్ వాళ్ళ మీద వేయడానికి ఆ బాంబులు తయారీ చేయడంలో మన ఇప్పుడు ఇప్పటికే పోతే మీకు తెలుసు అనుకుంటాను, మండపేట చాలా ఫేమస్. రాపేశ్వరం, మండపేట ఇవి బాంబులు తయారీకి కొంచెం ఫేమస్. రాపేశ్వరం కాజాలు కూడా ప్రసిద్ధమే అనుకో, కానీ అది తర్వాత. దానికంటే ముందు ఇవే ఉండేవి, ఈ రకరకాల బాంబులు. ఇప్పటికి కూడా ఈ బాణాసంచా తయారు చేయడానికి అది చాలా ప్రసిద్ధమైనటువంటి ఊరు. అయితే మొట్టమొదటి అది ప్రారంభమైంది అట్లాగా ఆ బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేయడం కోసమని వీళ్ళంతా బాంబ్స్ తయారు చేసేవారు అక్కడ. అందంగా భయంకరాచార్యనే పేరు, ఆయన పేరే భయంకరాచార్యుడు, ఆయన పేరే భయంకరాచార్య అని ఉండేది ఆయనకి. ఆయనకి వెనకాల నుండి ఆర్థికమైనటువంటి సహాయం అంతా అందిస్తూ మొట్టమొదటి ఫస్ట్ బాంబు కేసు, కాకినాడ బాంబు కేసు అని చాలా ఫేమస్. ఒక కలెక్టర్ మీద వీళ్ళు బాంబు వేశారు అక్కడ. ఆయన ఏదో గుడికి ఫంక్షన్ కోసం అని వస్తుంటే సరే, అది అదంతా మొత్తం చేయించింది మన పెద్దజీయ స్వామి చేస్తుండేవారు. వెనకాల నుండి కావలసిన ఆర్థికమైనటువంటి ధనం అంతా వీరు సమకూరుస్తుండేవారు, సరంజామ అంతా ఇప్పించి పెడుతుండేవారు. అతన్ని తీసుకెళ్ళిన తర్వాత అండమాన్ జైల్లో వేసేసారు ఆయన, ఈ భయంకరాచార్య గారు. ఇప్పటికి కూడా అండమాన్లో అక్కడ గోడ మీద ఈయన పేరుంది, ఈ భయంకరాచార్య గారు. ఆ తర్వాత ఆయనకి క్యాన్సర్ వస్తే తీసుకొచ్చేసారు మన పెద్ద స్వామివారి, మెడ్రాస్ తీసుకొచ్చి అక్కడ ట్రీట్మెంట్ అది ఇప్పిస్తుండేవారు అనమాట. ఉన్నంత వరకు అట్లాగా చేస్తుండేవారు. సో ఇది మన పెద్ద స్వామివారు ఆ రోజులు అలా ఉండేవారు.
చెన్నైలో తాతగారి ఇంట్లో కూడా ఈయన చాలా రోజులు దాక్కున్నారు. అయ్యా, తర్వాత కడపలో మా చుట్టాలింటికి పంపించారు, పోలీసులు వస్తున్నారు.
వెరీ గుడ్, కర్నూలు. మీరు కూడా దాంట్లో ఉన్నారు.
తాతగారు ఫ్రీడమ్ ఫైటర్.
సో అట్లాగా వారికి వ్యవస్థ ఏర్పాటు చేసి పెట్టడం, వాళ్ళ ద్వారా స్వతంత్ర సమరానికి వ్యక్తులని పరిస్థితులని తయారు చేయడంలో మన పెద్ద స్వామి వారు ఉండేవారు. కనుక వీరు అక్కడికి వెళితే ఆ మందసా స్వామి వారి దగ్గరికి చూసే పోయి ఇలాంటి వాళ్ళని మన దగ్గర ఎక్కడ పెట్టుకుని మన వాళ్ళకి ఏమిటి మెయింటైన్ చేస్తాం, కనుక మేము పాఠం చెప్పడానికి కుదరదండి అని చెప్పేశారు. ఆయన చెప్పేస్తే మన జిఎస్ స్వామి వారు వారిని రిక్వెస్ట్ చేసి, అయ్యా మీరు మాకేమీ చేయొద్దు, మీకేమీ ఆర్థికమైనటువంటి లోటు లేకుండా మేము చూసుకుంటాం అని ఏడాదికి సరిపడే మొత్తం సరంజామా అంతా వీరు ప్రిపేర్ చేసి అక్కడికి వెళ్ళి మందసాకి వారికి అందజేసి, మాకు మీరు రోజు కాస్త ఇది ఏదో ప్రసాదం చేసి పెట్టండి చాలు అని అక్కడ వాసుదేవ పెరుమాళ యొక్క ఆలయానికి ముందర కొన్ని రూమ్స్ ఉండేవి దాంట్లో, ఇప్పటికి కూడా ఉన్నాయనుకోండి. తర్వాత ఇప్పుడు మనం జీర్ణోద్ధరణ చేశాక ఆ రూమ్స్ వచ్చాయి ఇప్పుడు, కానీ అంతకుముందు కొంచెం అవి శిథిలంగా ఉండేవంటే ఆ రోజుల్లో బాగుండి ఉండేవి అనుకుంటాను బహుశా. అందులో ఉండమని వీళ్ళకి వసతి ఇచ్చారు. కానీ రాత్రి పడుకున్నప్పుడు మొదటి రోజే వెళ్ళినప్పుడు వీళ్ళకు ఒక కళ వచ్చింది. కానీ గోదావరి సింగిల్ బ్రిడ్జ్ ఉంది కదా, పాత బ్రిడ్జి, కాటన్ కట్టినటువంటి బ్రిడ్జి, ఆ బ్రిడ్జి మీద వీళ్ళు నడిచి వెళుతున్నట్టు సగం దాకా మన గోపాలాచార్య స్వామి పెద్ద స్వామి వెళ్ళిన తర్వాత, అప్పుడు ఇంకా వాళ్ళు చిన్నపిల్లలే కదా, అప్పుడు ఎంత వయసు ఉంటాయి స్వామివారికి, సుమారుగా 24-25 ఇయర్స్ అప్పటికంతే వయసు వాళ్ళకి. వాళ్ళు ఆ బ్రిడ్జి మీద నడిచి పెడుతుంటే సగం దారి దాటి వెళ్ళగానే ఆ ముందర ఉండేదంతా మొత్తం కూలిపోయినట్టుగా వాళ్ళు కలవచ్చింది. అంటే వీళ్ళకి భయం వేసిపోయింది. ఒకసారి వెంటనే మెరుగు వచ్చింది, గబగబా వాసుదేవ మన మనసా స్వామి వారి దగ్గర పరిగెట్టుకు వచ్చారు. స్వామి మాకు ఇట్లా భయం వేసింది, కాలు వచ్చిందండి. సరే వెళ్ళి కాళ్ళు కడుక్కురండి అని అంటే ఇద్దరిని కాళ్ళు కడుకొచ్చి కూర్చోబెట్టి చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయించి, సరే పడుకోండి రేపు పొద్దున్న చూద్దాం అని వారి దగ్గర పడుకోబెట్టుకుని, ఆ మర్నాటి పొద్దున్న సంధ్యావందనాది అనుష్ఠానాలు అయిన తర్వాత వాసుదేవ పెరుమాళ్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళిద్దరిని దాసోహం పెట్టమని, వీరు కూడా దాసోహం పెట్టి మన మందసా స్వామి వారు చెప్పారు, స్వామి నీ సంప్రదాయాన్ని కాపాడటానికి ఇద్దరు యోగ్యులైన కుర్రాళ్ళు వచ్చారు, నీ సంప్రదాయాన్ని కాపాడబోసిన బాధ్యత నీది, నాది కాదు వాడది కాదు, దీన్ని నువ్వు చక్కగా కాపాడుకునేట్టుగా వీళ్ళిద్దరిని తయారు చేయి అని స్వామి దగ్గర విన్నవించి పెట్టండి మడి నమస్కారం అని వాళ్ళిద్దరిని మడి నమస్కారం పెట్టమని, వీరు కూడా నమస్కారం పెట్టి తీర్థము సెఠారి ఇప్పించి అక్కడే పాఠాన్ని ప్రారంభం చేశారట. సాధారణంగా కొంచెం మంచి సమర్థులైన వాళ్ళకైతే ఏడాది పడుతుంది శ్రీభాష్యం పొద్దు నుంచి రాత్రి దాకా చదవాలంటే, కానీ 6 నెలల్లో మొత్తం గ్రంథం పూర్తి చేసేస్తున్నారు ఏ ఆటంకము రాకుండా మన స్వామివారు. పొద్దున సుమారుగా సన్యాసం చేసుకుని కూర్చునే వాళ్ళకి 6 గంటలకి, మధ్యాహ్నం 12 సన్యాసం చేసుకోవడం, ఆ గురువుగారి ఇంట్లోనే వారు పెట్టినటువంటి ఏదో కాస్త ప్రసాదం పుచ్చుకోవడం, గురువుగారికి ఒక 1.5 గంట సేపు రెస్ట్ ఇవ్వడం, మళ్ళీ వెంటనే ప్రారంభం చేయడం పాఠం. సాయంకాలం వెలుతురున్నంత వరకు పాఠం జరిగేది, అయిపోగానే మళ్ళీ సన్యావందనం చేసుకోవడం, ప్రసాదం తీసుకోవడం, నిద్ర వచ్చేంతవరకు ఆయన పాఠాన్ని పూర్తిగా చింతన చేసుకోవడం. ఆ తర్వాత ఆ రోజు పాఠం అయినదంతా మళ్ళీ వీళ్ళు రివిజన్ చేస్తేనే మళ్ళీ పడుకోవడం అక్కడ అలా చదివేవారు. 6 నెలల్లో పూర్తయింది పాఠం స్వామివారు ఇచ్చారు. అయిపోయిన తర్వాత మళ్ళీ వారు నర్సాపురం, వారి దశలు ఆ నర్సాపురం తీసుకొచ్చి మన పెద్ద స్వామివారు గోపాలాచార్య స్వామివారు వారికి పాదపూజ జరిపించి, ఇట్ వాజ్ ఇన్ 1935లో అప్పట్లో వైష్ణవ పత్రికలో ఫోటో కూడా వేశారు. ఆ వారిద్దరికి కూడా చక్కగా ఇద్దరు వారిలా కుర్చీలో కూర్చున్నారు, ఓ పక్కన జయస్వామివారు ఓ పక్కన గోపాలాచార్య స్వామివారు ఇద్దరు కూర్చుని వారికి చక్కగా సన్మానం సత్కారం అది చేశారు. చాలా ధన్యులమని భావించారు. ఆ తర్వాత మన గోపాలాచార్య స్వామివారి ద్వారా భాష్య సంప్రదాయం ఉత్తరాదికి వెళ్ళింది, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చక్కగా వర్తిల్లింది. మందసా స్వామివారు దీనికి ఆద్యులు. మంద సహస్రం వారికి ఇందాక మా కృష్ణమాచార్య చెప్పారు కదా, మిగతా శిష్యులంతా నాకు ఉపకారకులు, కానీ ఈ రామానుజాచార్య స్వామి నాకు మహోపకారకులు. ఎందుకనంటే వారు చదువుకోవడమే కాకుండా చదువుకున్న దాన్ని 10 మందికి పాఠం చెప్పి తయారు చేశారు. ఏదైనా ఒక పాఠం అనేది చదువుకున్నటువంటి వ్యక్తి బాగా చదువుకుంటే ఆ పాఠానికి బతికినట్లు లెక్క కాదు. తన తర్వాత తనంత వాడిగా మరొకరిని తయారు చేస్తే అప్పుడు ఆ పాఠానికి ఒక పురుష ఆయుష్ వచ్చినట్లు లెక్క. దే హ్యావ్ టు గివ్ ట్రైనింగ్ టు సమ్ అదర్ పర్సన్ సో హూ ఇస్ రియలీ ఏబుల్ టు ప్రొటెక్ట్ ఇట్. అలా చేయగలిగినటువంటి వ్యక్తి మందస ప్రమాణం చేస్తాం సార్. వారిని తయారు చేసిన వారు కుండలం స్వామివారు. ఆ కుండలం స్వామివారు ఇటు మందస స్వామివారిని కాకుండా అటు ఆత్రేయ స్వామివారిని, ఆసూరి రామానుజాచార్య స్వామివారు ఉండేవారట అక్కడ వారిని, వారి తర్వాత అటు పక్కన మన వెంకటాచార్య స్వామి, కార్పంగాడు స్వామి అంటారు వారిని తయారు చేశారు. అనంగలాచార్య స్వామివారి పరంపర కానీ, కార్పంగాడు స్వామివారి పరంపర కానీ, వేలుకోడి వరదాచార్యులు గారు ఉన్నారు వారి పరంపర కానీ, ఇదంతా మొత్తం మందస కుండలం స్వామి వారి యొక్క పరంపరగానే జరిగింది ఇదంతా. ఇక కుండలం స్వామివారు లేకపోతే సంస్కృత వేదాంత పరంపర మన దేశంలో ఉండి ఉండేదే కాదు. విజయవాడలో చేశారు, కోరుకొండలో కూడా చేశారేమో. అక్కడ బ్రహ్మరథ మర్యాద చేశారు వారికి అన్నమాట. సో మహానుభావుల యొక్క మహోపకారం ఈవేళ మనందరినీ, మేము కూడా వైష్ణవులమే అనుకునేటట్టు తీర్చిదిద్దుతోంది మన ఈవేళ. ఇది మన అదృష్టం. కానీ మన తర్వాత ఏంటి, మన తర్వాత ఏంటి? రేపు పొద్దున ఇప్పుడు మనం అది నేర్చుకోలేదు. మందసా స్వామి వారి యొక్క సంబంధమే మాకు చాలా ఆదరణీయం. మాకు వాసు గారితో ఈ పరిచయం కలిగిన మందసా స్వామి వారి వల్లనే, మాకు ఈ కృష్ణమాచార్య గారితో తర్వాత పరిచయం కలిగింది మా ఆశ్రమం ఉజ్జీవాలో. ఆ తర్వాత వీరిని కూడా మేము సేవించాం గతంలో, మందసా స్వామి వారి యొక్క మనవలు. వీరందరితోటి మాకు పరిచయం కలిగిందంటే బికాస్ ఆఫ్ దట్ వాసు మా పెరుమాళ్ళ యొక్క సన్నిధి మందస. స్వామివారి యొక్క సంబంధం అక్కడ ఉంది కనుకనే మేము సుమారు 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశాము. ఇప్పుడు నిత్యం ఆరాధన అందుకునేటట్టుగా దాన్ని తయారు చేసింది కూడా. ఇదంతా స్వామివారి యొక్క సంబంధం. ఆ స్వామివారి యొక్క సంబంధం డైరెక్ట్గా కలిగిన వాళ్ళు మీరందరూ. మరి వారి దేహ సంబంధం ఉంది కానీ మరి వారి జ్ఞాన సంబంధం ఎట్లాగా, మనకు అది ఏమిటో తెలియదు. మనకే తెలియకపోతే మన తర్వాత తరానికి ఏం తెలుస్తుంది, అసలు తెలియదు. ఇప్పుడు మొన్నటిదాకా ఆవిడ అమెరికాలో ఉంది, ఇంకొక ఆవిడ ఇంకొక ఎక్కడో ఉన్నాయి, ఇవి ఢిల్లీలో ఉంది, ఇంకొక ఆవిడ ఇంకో చోట ఎక్కడ ఉన్నారు, ఇంకొకటి ఇంకో ఉద్యోగంలో ఉన్నారు. అంతా కంప్యూటర్, అంతా ఐటీ పర్సన్సే. రైట్, నెక్స్ట్ జనరేషన్ ఎట్లా, తర్వాత వాళ్ళు ఎవరికైనా ఇది వచ్చేనా? కనీసం ఇప్పుడు మీరంతా చక్కగా బొట్టు పెట్టుకునే కనిపిస్తున్నారు. చాలామంది కనిపిస్తుంది బొట్టు, చాలామంది కొంతమంది లేని వాళ్ళు కూడా ఉన్నారు, బట్ చాలామంది కనీసం బొట్టు అనేది ఒకటి కనిపిస్తుంది నుదుట. బట్ మీ తర్వాత వచ్చే తరం దాన్ని పాటిస్తారా? బొట్టు పెట్టుకుంటారు నమ్మకం ఉందా మనకి? బొట్టు పెట్టుకోవడం పెట్టాలని చేస్తారు, చాలా సంతోషం. అంతవరకు చేస్తానంటున్నారు కనుక బాగుంది. కానీ నేను ఎందుకు పెట్టుకోవాలి బొట్టు అని అడుగుతాడు మీ తర్వాత వచ్చేటు. ఇప్పుడే మనం చెప్పినట్టు మన కుర్రాళ్ళు వింటలేదు, వీళ్ళేదో అదృష్టవంతులు ఏదో బాబు మీరు ఉపన్యాయం చేయకపోయినా సరే అది ఏదో అంతకంటే శ్రద్ధగా ఉంటున్నారు. అది ఉపన్యాయం చేయకపోవడం తప్ప పెద్దవాళ్ళదే. ఇప్పుడు 7 ఏళ్ళకి చేయాల్సినటువంటి ఉపనయనం మీరు ఇప్పటికి ఇంకా 20 ఏళ్ళు వచ్చినా ఇంకా మీరు చేయటం లేదు. అది ఎందుకో తెలియదు, తర్వాత అవసరమో కాదో తెలియదు. తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు మన చుట్టూ ఉండే వాతావరణ ప్రభావం చేత ఎందుకు ఇవన్నీ మాకు అని అడిగితే హౌ కెన్ యూ రిప్లై? ఇంత పెద్ద గొప్ప వంశం మాది అని చెప్పుకోవడానికి తర్వాత మళ్ళీ మనకి ఏం మిగులుతుంది? ఇది ప్రశ్న మనకి. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు మన ప్రమే వాసు పరంపర ఏంటంటే ఒక్కొక్కళ్ళు మనంతా కూడా వెళ్ళేవాళ్ళమే. ఈవేళ రేపు మనం కూడా వెళ్ళాలి తప్పదు కదా. బట్ వాట్ ఈజ్ నెక్స్ట్? అందుకోసమని మేము మీ అందరికీ ఒక సూచన చేస్తున్నాం. సూచన కాదు ఇది, ఇది ఒక ఎస్, ఇట్స్ ఏ మేబీ, ఇట్స్ ఎన్ ఆర్డినెన్స్, ఇట్స్ ఎ ఫియట్. ప్రతి కుటుంబంలోంచి కనీసం ఒక్కొక్క పిల్లవాడిని మన సంప్రదాయంలో పెట్టాలి. ఎలా బతుకుతాడండి? అడగండి కొన్ని. వాడి ఫ్యూచర్ ఎట్లాగండి? డోంట్ ఆస్క్ సిల్లీ క్వశ్చన్స్. ప్రతి కుటుంబంలోంచి ఒక పిల్ల, మినిమం వన్ బాయ్ మినిమం షుడ్ గో టు టేక్ కేర్ ఆఫ్ ది సంప్రదాయం, టు స్టడీ అవర్ స్క్రిప్చర్స్, టు లెర్న్ థింగ్స్ ఆఫ్ అవర్ సంప్రదాయం. ఇతర మతాల వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎంత శ్రద్ధగా నేర్పిస్తున్నారండి. వాడు ఏ చదువులో ఉన్నా, స్కూల్ చదువులో ఉన్నా, కాన్వెంట్లో ఉన్నా, అది ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నా, స్కూల్ అవ్వగానే వచ్చి వాడు మదర్సాకి వెళ్ళాలి, తప్పనిసరిగా గ్రంథాలు చదివి తీరాలి. నాకు ఇష్టం లేదు, నాకు హోంవర్క్ ఎక్కువ ఉంది, ఇలాంటి పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పడానికి వీలే. అలా చెప్తే వాడు తల పోతుంది అంతే, అక్కడ తల తీసేస్తారు అక్కడే వాడిని. మరి మనకి ఒకవేళ వాడు ఇష్టపడి చదువుకుంటానమ్మా నాన్న అన్నా కాదవాయి, ఇంకేం పని బొమ్మ లేదు నీకు, మొట్టమొదటి హోంవర్క్ చేయి, ఏ ఊరికే పిచ్చి పనులు నువ్వును, ఇప్పటి నుంచి ఎందుకురా నీకు, ఈ పిచ్చి ఎక్కడ పట్టుకుందిరా నీకు. ఇది మన కుటుంబాల్లో ఉండేటువంటి స్థితి. ఎమ్ ఐ రైట్ ఆర్ రాంగ్?
మా వాసు మట్టి భక్తి నివేదన నా కోసం తెలుగు, వాళ్ళ కోసం హిందీ, నాకు రెండు భక్తి నివేదనలు.
మరి మనం అట్లా తయారు చేయాలి కదా, మనం తయారవ్వాలి కదా. అందుకే మీ అందరికీ ఇచ్చేటటువంటి ఒక స్ట్రాంగ్ రికమెండేషన్, మనకి తెలిసిన ప్రతి కుటుంబంలోంచి వైదికమైనటువంటి సంప్రదాయాన్ని రక్షించడానికి వీలయ్యేట్టుగా ఒక్కొక్క పిల్లవాడిని తప్పనిసరిగా మనం కేటాయించాలి. మిగతా వాడిని మీరు ఏ మార్గంలోనే పెట్టుకోండి, మీ ఇష్టం. మీరు వాడిని ఐటీలో పెట్టుకుంటారో, బిజినెస్లో పెట్టుకుంటారో, లేకపోతే మరికో అకౌంట్స్లో పెట్టుకుంటారో, లేకపోతే వేర్ ఎవర్ యూ వాంట్ టు కీప్, కీప్. వీ హ్యావ్ నో అబ్జెక్షన్ టు దాట్. బట్ వన్ షుడ్ బి డెడికేటెడ్ ఫర్ సంప్రదాయం, నాట్ గివెన్. యూ షుడ్ బి డెడికేటెడ్. ఇది ఒక సంకల్పం మనం చేసుకోవాలి. ఎందుకనంటే ప్రపంచంలో కొన్ని వేల సంప్రదాయాలు ఉన్నాయి, రామానుజ సంప్రదాయం ఒక్కటే. ఈ జీవుడికి కర్మబంధం తొలగించడం అంటే ఏమిటో స్పష్టం చేసి భరోసా ఇచ్చిన సంప్రదాయం. మిగతా ఏ సంప్రదాయం ఆ భరోసా ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన పరమపదోత్సవం చేస్తే దానికోసం అని కర్మబంధం తొలగించి ఆ జీవుడికి భగవద్ అనుగ్రహం కలిగించడము, అందుకు మనం దీన్ని ఉత్సవం అంటున్నాం. లేకపోతే ఇది కూడా ఒక సంతాప సభ అంతే కదా. అది కాకపోతే అయ్యో పోయాడే, చాలా బుద్ధిమంతుడే, మంచివాడే, బాగా చదువుకున్నవాడే, హ్యాండిక్యాప్డ్ అని ఇలాంటి వాడే. ఇప్పుడు ఆవిడ ఉన్నట్టుగా నా కోసం తెప్పించేవాడు ఒకటి, ఆయన కోసం తెప్పించుకునేవాడు ఒకటి. సో ఇలాంటి మంచి పనులను తలుచుకుని బాధపడడం అనేది సంతాప సభ ఉత్సవం అవుతుంది. కానీ దీన్ని ఒక ఉత్సవంలాగా చేసేటట్టుగా తీర్చిదిద్ది మనకి భరోసా ఇచ్చి నీకు క్రమబంధం తొలగడం అనేది ఈ సంబంధం వల్ల ఏర్పడుతుందని మనకి ధైర్యం చెప్పిన వారు రామాసులు. అంచేత మన బాధ్యత ఏంటంటే ఆ ధైర్యాన్ని మనం కాకుండా మనతో పాటు మన వాళ్ళందరికీ అందేటట్టు చేయడం. దట్స్ వన్. దీని అందరికీ అందించిన తరువాత మన తర్వాత ఒకడు దాంట్లో ఉండి తప్పనిసరిగా దాన్ని కాపాడాలి, దాన్ని నేర్పాలి, దానికి తగినటువంటి వ్యవస్థ చేయడం కూడా మన బాధ్యతే. ఇప్పుడు వెలుతురునిచ్చేటటువంటి దీపం ఇప్పుడు కూడా అయ్యో నాలో నూనె ఆరిపోతుందండి వేయండి కథ పట్టుకొచ్చి అని ఎప్పుడు అడగదు. దాని బాధ్యత అది, దీపం బాధ్యత నూనె పోయమని అడగడం ఎవరి బాధ్యత? వాడుకునేవాడి బాధ్యత, దాన్ని వాడుకునేవాడి బాధ్యత. సంప్రదాయాన్ని మనం వాడుకుంటున్నాం, మిగతా అప్పుడు వాడుకున్నా వాడకపోయినా ఇలా పోయినప్పుడైనా మనకి తెలుస్తుంది సంప్రదాయానికి. బతికి ఉన్నంతకాలం మనకి తెలియకపోయినా ఒక వ్యక్తి దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత మనకి సంప్రదాయపు అవసరం ఏంటో తెలుసు. దానికోసమనైనా మనం మన సంప్రదాయాన్ని నిలబెట్టగలిగే వ్యక్తుల్ని తయారు చేసుకోవడం ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సంప్రదాయం నెవర్ డిమాండ్స్ యూ, బట్ యూ షుడ్ ప్రొటెక్ట్ ద సంప్రదాయం. అందుకోసం మనం రామానుజుల వారి యొక్క ఆ మహావృక్ష ఛాయలో మనం ఉన్నాం. ఆ వృక్షానికి నీళ్లు మనం పోసుకుందాం, కొమ్మలని మనం జాగ్రత్తగా రక్షించుకుందాం. అంటే విజ్ఞానాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనదే. ఇప్పుడు ఈవేళ మనకి ఈ పరమపద ఉత్సవం చేస్తే ఆ జీవుడికి ఖచ్చితంగా కర్మబంధం తొలగుతుంది, తొలగి భగవత్ సేవ లభిస్తుంది. ఇది మనకి గ్యారంటీడ్. భగవత్ సేవ లభించిన ఇప్పుడు కూడా మనకి లభిస్తుంది కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం కూర్చుని కాసేపు చేసుకుంటే మనకు కూడా భగవత్ సేవ ఉన్నట్టే కదా. కానీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ లోపల అవేవో పరిగెడితే ఆ సేవకు నమస్కారం పెట్టి సరే ఇంకసార్లు ఏవో పడుకోవా అని తర్వాత మన దాటి మనం పోతాము. ఏది కాసేపు కూర్చుని అక్కడ నిద్ర వస్తే అక్కడే పడుకుని నిద్రపోతాము. కర్మబంధం వల్ల మళ్ళీ తాత్కాలికంగా దేవుడి సేవ చేసుకుంటున్నా అందులోంచి మనం వెనక్కి వచ్చేస్తున్నాం. బంధం లేకపోతే వెనక్కి రావాల్సిన అవసరం ఉండదు, నిరంతరము ఆ సేవలో ఉండగలిగే అదృష్టం మనకి. దీని వేరబౌట్స్ మనకి పర్ఫెక్ట్గా ఇవ్వగలిగిన వారు రామానుజులు ఒకరే. అయితే దాన్ని మనం పర్ఫెక్ట్గా మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నా అది మన దురదృష్టం, అది మన చేత కానితనం. మిగతా వాళ్ళలాగా మిగతా సంప్రదాయాలలాగా దీన్ని 10 మందిలోకి మంచిగా తీసుకువెళ్ళే స్థితి మన దగ్గర లేకపోయాయి. దాన్ని తీసుకొచ్చేటటువంటి టీం మన దగ్గర బిల్డప్ కాకపోయాయి. అంచేత అవర్ డ్యూటీ ఈజ్ టు బిల్డప్ దట్ టీమ్ అండ్ స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ బ్రహ్మాచార్య టు ది వరల్డ్. కనీసం ఇలాంటి టైంలో కూడా మనం దాన్ని జ్ఞాపకం పెట్టుకోలేకపోతే మన బతుకు నిరర్థకం అవుతుంది, దానికి అర్థం లేని అవుతుంది మనకి. సో లెట్ అస్ డూ ఇట్. ఈవేళ చిరంజీవి వాసుకి ఆ రామానుజాచార్య శ్రీపాద సంబంధం చేతనే కర్మబంధం తొలగి భగవంతుడి అనుగ్రహం ఆల్రెడీ లభించి ఉంటుంది. ఒకసారి రామానుజ పద సంబంధం కలిగిన వాడికి ఏదో ఇలాగ వైకుంఠోత్సవం చేస్తే ఆయన వైకుంఠానికి పెడతారని అనుకోకండి. ఏనాడు దేహం అనేటటువంటి ఒక అడ్డు తొలగుతుందో ఆనాడే ఆ జీవుడు భగవంతుని చేరిపోతాడు. ఆనాడే దేహం మరి మిగతా ఇంక ఇవన్నీ ఎందుకంటే మా చేత 15 రోజులు కూర్చో ఇప్పుడు నాన్న ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. అంటే ఇవన్నీ చేయడం దేనికంటే శాస్త్రము చెప్పిన ఒక పద్ధతి ఒకటి ఉందని మనం గుర్తించి మన తర్వాత వాళ్ళు దాన్ని కొనసాగించడానికి తగినట్లుగా మనం మార్గం చూపించడానికి ఇవన్నీ మనం చేస్తాం. మనం చేసేది ఒక అనుకరణ. వీఆర్ నాట్ రియలీ సెండింగ్ నౌ విత్ పాస్పోర్ట్ అండ్ విజా. దట్ సోల్ ఆల్రెడీ రీచ్ ద ఫోర్త్ ఫీట్ ఆఫ్ ద లార్డ్. ఆల్రెడీ వారు భగవంతు యొక్క పాదస నిధానంలో సేవలు అందుకునే ఉంటారు కదా, ఇలా అందుకొని ఉంటారు కదా అని మనకి ఒక ధైర్యం కలిగితే, ఒక ఆనందం కలిగితే, దాన్ని రక్షించడంలో మనం కూడా మరింత దృఢమైనటువంటి ఉద్యమంతో ఉండడానికి అవకాశం ఉంది కనుక మనం తెలుసుకోవాలి, ఉంది కనుక మనం చేయాలి ఈ పరమపద ఉత్సవం లాంటి కార్యక్రమాలు అన్నమాట. శ్రద్ధగా మీరందరూ చూశారు పాసు గారు ప్రత్యేకించి యూఎస్ఏ నుంచి వచ్చి వారి దగ్గర ఉండి కార్యక్రమాన్ని చేస్తున్నారు. పెద్దలందరూ కూడా మీరందరూ ఉండి కార్యక్రమం చక్కగా జరిపించారు. మీందరికీ కూడా మేము మంగళాచరణం చేస్తున్నాం. మందసా స్వామి వారి సంబంధం అని తెలిసి మేము తక్కువ వెంటనే వచ్చాము. నిన్న రాత్రి మేము విజయవాడలో ఉన్నాం. అక్కడ ఒక సామూహికమైనటువంటి ఒక పారాయణ కార్యక్రమం అక్కడ పెట్టారు మన అహోబిల రామాను చేస్తాం వారు. సో యెస్టర్డే ఈవినింగ్ వీ వర్ దేర్ ద టైమ్ ఇట్ వాజ్ డన్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 10 o'clock. ఆ తర్వాత మేము బయలుదేరి ఈవేళ తెల్లవారుతూ ఉండగా విజయవాడ హైదరాబాద్ వచ్చాం అన్నమాట. చాలా సంతోషం మీరందరూ కూడా ఈ చిరంజీవి యొక్క ఉత్తమ కైంకర్య గతిని భావించి ఈ పరంపర ఉత్సవాన్ని శ్రద్ధగా జరిపించినందుకు, అతను మంచివాడని మీరు అందరూ అనుకోగలుగుతున్నారు అదే అతనికి మొట్టమొదట. ఇంతమంది పరమ భాగవతోత్తం లేని మీరందరూ కూడా మా పిల్లవాడు మంచివాడండి, చాలా మంచివాడండి, అందరికీ అభిమాన పాత్రుడండి, అందరికీ తలలో నాలుక లాంటి వాడండి అని మీరు అందరూ అనుకున్నారంటే దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ హిమ్. దానివల్లే ఆయన తరిస్తాడు కూడా. ఎంతవరకు మహానుభావులైనటువంటి భక్తులు ఈ లోకంలో మన గురించి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉంటారు అంతవరకు మనకు ఉత్తమగతే. మీరందరూ అనుకుంటున్నారు, నేను చూస్తున్నా అందరి మహాల్లోనూ చూస్తున్నాం, అందరికీ అతని గురించినటువంటి పాజిటివ్ స్మరణ ఉంది. దట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. మీ అందరికీ కూడా మేము అనేక అనేక మంగళాచరణాలు చేస్తున్నాం. మందసా స్వామి గారు మన పెద్ద స్వామివారికి, వారు మాకు అనుగ్రహించినటువంటి అనుగ్రహానికి ఈ రకంగానైనా ఓ కొద్దిపాటి సేవ చేసుకునే అదృష్టం మాకు కలిగింది అని భావిస్తూ మీ అందరికీ మంగళాచరణాలు
చేస్తున్నాం.
దట్స్ ఓకే. ఇప్పుడు ఏడాది అవ్వాలి ఎలాగాను, ఏడాది అయిన తర్వాత అంటే సంవత్సరకాలు పూర్తయిన తర్వాత గయ్య వెళ్ళి అక్కడ విష్ణు పాదంలో చేయవలసినటువంటి క్రియాకలాపాలను ముగించి ఆ తర్వాత బద్రి నేరుగా ప్రయాణం పెట్టుకొని బ్రహ్మకపాలంలో కార్యక్రమాన్ని చేసుకునేటట్టుగా, అప్పుడు మొత్తం మీరందరూ కలిసి మొత్తం ఈ సకుటుంబ సమేతముగా మీరందరూ కూడా బదిలి ప్రయాణం పెట్టుకుంటే అప్పుడు అక్కడ మీరు బదిలీని చేయించారు. అతని కోరికని ఆ రకంగా మీరు
తీర్చారు.
వాళ్ళకు కూడా జై శ్రీమన్నారాయణ.